சதாசிவசமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம்.
பதக்கொண்டோ அத்தியாயம் 16வ ஸ்லோகம்.
அநேக பாஹூதர வஸ்த்ர நேத்ரம் பஷ்யாமி த்வாம் சர்வதோனம் தரூபம் நாம் தம் ந மத்யம் ந புனஸ்தவாதிம் பஷ்யாமி விஸ்வேஸ்வர விஸ்வரூபம்.
అర్జునుడు ఎప్పుడైతే విశ్వరూపాన్ని చూపించవలసినదిగా ప్రార్థిస్తాడో శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క విశ్వరూపాన్ని అనుగ్రహంతో అర్జునుడి మీద ప్రేమ అనుగ్రహంతో ఆ దర్శనాన్ని కలిగే భాగ్యం అర్జునుడికి కలుగుతుంది. ఈ విశ్వరూపం అంటే ఎలా అర్థం చేసుకున్నాం మనం? విశ్వరూపం అంటే ఏదో ఒక రూపం కాదు, అన్ని రూపాల్లాగా, కానీ ఈ విశ్వమే ఆ పరమాత్ముడికి స్వరూపం. ఆయన యొక్క రూపం ఏమిటి? ఈ విశ్వమే, ఈ ప్రపంచమే ఆయన యొక్క స్వరూపం. విశ్వం ఏవ రూపం యస్య, ఎవరి రూపమైతే ఈ విశ్వమో అదే విశ్వరూపం, ఆ పరమాత్ముడి యొక్క విశ్వరూపం. ఇంకొక విషయం ఏం తెలుసుకున్నాం? ఈ మామూలు కళ్ళతో దర్శించలేవు, దివ్య చక్షువు లేకపోతే అంతరిక్షువు అంటాం. ఆంతర చక్షు అంటే ఏమిటి? దివ్య చక్షు, ఆంతర చక్షు అంటే లోపల హృదయంలో ఏదో ఒక కన్ను ఉంటుందని కాదు. ఆంతర చక్షు అంటే భావన, అది అర్థం చేసుకోవాలి. ఈ రెండు విషయాలు మనం అర్థం చేసుకొని ఈ యొక్క అధ్యాయాన్ని చదవాలి. లేకపోతే ఇది మొత్తం కాక్ అండ్ బుల్ స్టోరీ లాగా ఉంటుంది, ఏదో ఒక ఆకమ్మ కథ చెప్పినట్టుగా ఉంటుంది. విశ్వరూపం అంటే ఏమిటి? దాన్ని ఎలా దర్శించాలి? ఈ మాంస చక్షుతో చూడలేవు అర్జున, నువ్వు నీకు దివ్య చక్షు ఇస్తాను అంటే ఏమిటి? అక్కడ అర్థం, అర్జునుడి యొక్క రాగద్వేషాన్ని తాత్కాలికంగా భగవానుడు తీసేశాడు, అది అర్థం. ఎప్పుడైతే విశ్వరూపం చదువుతున్నామో అప్పుడెల్లా ఈ విషయం గుర్తుండాలి మనకు. అర్జునుడి మనస్సులో నుంచి ఆ ఇండివిజువాలిటీ, ఈ ప్రపంచం మొత్తంలో ఈ కాస్మాస్ అంటే చూసారా, ఈ బ్రహ్మాండం, అండపిండ బ్రహ్మాండం అనేటువంటి ఈ ప్రపంచం మొత్తంలో భూభాగం ఎంత? 1/4 అంటారు చూసారా, 3 వంతులు నీరు, 1 వంతు పావు వంతు అంటారు తెలుగులో, పావు వంతు 1/4 మాత్రమే భూమి. ఆ భూమండలంలో కూడా పశుపక్షాదులు, అనేక జీవరాశులు, వృక్షాలు, వృక్షజాతి, పర్వతాలు, ఇవన్నీ పోంగా మనుషులు ఉన్నటువంటి ఏరియా ఎంతండి? చాలా కొంచెం. ఆ 1/4లోనే ఇవన్నీ తీసేస్తే కొండలే ఎంత వ్యాపించి ఉన్నాయి. ఆ హిమాలయాల వైపు వెళ్ళండి, వెళుతూ ఉంటే వస్తూనే ఉంటాయి. అవన్నీ ఎక్కడున్నాయి? భూమి మీదనే ఉన్నాయి. ఈ కొండలు, గుహలు, వాగులు, వంకలు, ఆ చెట్లు చేమలు ఇవన్నీ పశుపక్షాదులు ఇవన్నీ ఆ భూమి మీదనే ఉన్నాయి. అవన్నీ పోగా జీవరాశులకు ఎంత చోటు ఉంది? ఆ జీవరాశుల్లో ఒక అర్జునుడు ఎంతండి ఈ బ్రహ్మాండంలో చెప్పండి ఇప్పుడు. అది ఆ అంతలోనే రాగద్వేషం పెట్టుకొని ఇండివిజువాలిటీ అంటారు దాన్ని. ఈ బ్రహ్మాండం ముందు నువ్వు నీ ఆ రాగద్వేషం ఎంత, ఆ రాగం ద్వేషాన్ని పెట్టుకొని బ్రహ్మాండాన్ని చూడగలవా, దర్శించగలవా? దర్శించలేవు. యు ఆర్ లైక్ ఏ స్మాల్ డాట్ ఆన్ ద పెయింటింగ్ క్యాన్వాస్ అంటారు. మనం పెయింట్ చేసే క్యాన్వాస్ పెద్ద తీసుకుంటే పెయింటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక చుక్క పెట్టామనుకోండి దాని మీద, ఎక్కడుంటుంది ఆ చుక్క? కనపడుతుంది అసలు? మనందరం ఆ చుక్క లాంటి వాళ్ళం. ఈ బ్రహ్మాండంలో ఒక డాట్, లైట్ డాట్. అంత డాట్కే ఇంత అహంకారం అంటే ఇమాజిన్, ఎంత ప్రమాదం. అందుకని ఆ రాగ ద్వేషం అహంకారం కొంచెంసేపు అర్జున పక్కన పెట్టు అని చెప్పి కృష్ణ పరమాత్మ పక్కన పెట్టిన తర్వాతనే అర్జునుడు ఆ యొక్క విశ్వరూపాన్ని, సర్వం విశ్వం అంతా కూడా పరమాత్ముడే అని దర్శించగలుగుతాడు. దర్శించి ఏం చెప్తున్నాడు? మొదట శక్తివంతుడు అవ్వబట్టే తట్టుకోగలిగాడు, ఇంకొకడైతే పారిపోయేవాడే. అర్జునుడు గనక బలవంతుడు, శక్తివంతుడు, మానసిక శక్తి ఉన్నది, ధైర్యం ఉన్నది, అలా కలగబట్టే ఆ విశ్వరూపం చూస్తూ ఉంటే ఇదంతా కూడా ప్రపంచమే అంటే ఏమిటి? సృష్టి చూస్తున్నాడు, స్థితిని చూస్తున్నాడు, లయం కూడా చూస్తున్నాడు, అన్ని నశించడం కూడా చూస్తున్నాడు. దానికి తట్టుకోగలగడం అంటే సామాన్యం కాదు. అంతటి అర్జునుడికే భయం కూడా కలిగింది, ఆశ్చర్యం, భయం, తర్వాత భక్తి. ఆ యొక్క భావనలన్నీ కూడా వర్ణన చేస్తాడు వ్యాస భగవాన్. టీవీ లేదు కదా, మాటలతోనే వర్ణన చేయాలి. అందుకని ఆ వర్ణన చేసేటప్పుడు సంజయుల వారు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, ఈ విధంగా అర్జునుడు విశ్వరూపాన్ని చూస్తున్నాడు అని చెప్పి సంజయుల వారు వర్ణిస్తున్నారు. ఎవరికి? ధృతరాష్ట్రుడికి. ఏమని చెప్తున్నాడు? అర్జున ఉవాచ, అర్జునుడు ఈ విధంగా తన యొక్క భావనని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. అంటే సంజయుల వారికి ఎలా తెలుసండి మాటలు ఏమైనా వినపడుతున్నాయా? ఈయన ఎక్కడ హస్తినాపురంలో ఉంటే ఆయన ఎక్కడ కురుక్షేత్రంలో ఉన్నాడు, మాటలు వినపట్టలేదు కదా. అర్జునుడు మాట్లాడుతున్నాడని చెప్పి సంజయుల వారు ఎలా చెప్తున్నారు? సంజయుడు హ్యాస్ ఎ మైండ్ రీడింగ్ అంటారు దాన్ని. మనస్సులో భావనలు మాటల రూపంలో రావడానికి ముందే సంజయుడి నుంచి ధృతరాష్ట్రుడికి వెళ్ళిపోతున్నాయి. ట్రాన్స్మిషన్ అంటారు చూసారా, ట్రాన్స్మిషన్. ఎంత గొప్ప శక్తి ఉండాలి సంజయుడు, ఎంత గొప్పవాడే ఉండాలి సంజయుడు. చూడండి, భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడంటే ధృతరాష్ట్రుడు కూడా ఒక రకంగా అదృష్టమే. ఏదో గుడ్డిలో మెల్లంటారు చూసారా, అది మాదిరి ధృతరాష్ట్రుడు వింటున్నాడు సంజయుడు నుంచి. సంజయుడు ఆ మాటలు ఎలా వినగలిగినాడు ఎక్కడో ఉంటే అంటే ఆయన యొక్క తపశ్శక్తి, ప్యూర్ హార్ట్ అనమాట, నిర్మలమైన హృదయం ఉండడం వల్ల వ్యాస భగవాన్ల వారు కృష్ణ పరమాత్ముడు ఆ శక్తిని ఇచ్చారు సంజయుడికి. ఇక ఏం చెప్తున్నాడు అర్జునుడు? ఇలా చెప్తున్నాడు తన యొక్క అనుభవాన్ని, విశ్వరూపాన్ని చూసేటప్పుడు ఏ ఏ భావనలు కలిగినాయి తనలో అనేటంటే ఈ విధంగా చెప్తున్నాడు అని. పశ్యామి దేవం తవ దేవరూపం దేవదేహే. 15-16 మంత్ర శ్లోకాల్లో దేవదేహే దేవ తవ దేహే, ఓ కృష్ణ పరమాత్మ దేవ, నీ యొక్క శరీరమునందు నేను చూస్తున్నాను, పశ్యామి. ఎవరిని? దేవాన్, దేవతలందరినీ చూస్తున్నాను. 15వ శ్లోకంలో అందరి దేవతల్ని చూస్తున్నాను, అంతేకాదు తథా సర్వభూత విశేష సంఘాన్, అన్ని జీవరాశులని, అన్ని రకాలైనటువంటి జీవరాశులని కూడా నేను చూస్తున్నాను అన్నాడు. అంటే ఒక్క జీవరాశి కూడా వదిలిపెట్టకుండా. అన్ని జీవరాశులు అంటే ఎవరెవరండి అంటే, దేర్ ఆర్ 4 రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి. 4 రకాలైన జీవరాశులు, వాటిని పుట్టుకుని బట్టి ఈ జీవరాశులన్నింటినీ 4గా విభజించాం. వాటి యొక్క పుట్టుకను బట్టి జీవరాశులన్నింటినీ నాలుగు విధాలుగా విభజించాం. జీవరాశులంటే మనం ఏమనుకుంటామంటే పక్షి, సీమ ఇవన్నీ అనుకుంటాం. జీవరాశులంటే మనం కూడా, అందులో మనం కూడా ఉన్నాం కదా. జీవరాశుల్లో మనం కూడా ఉన్నాం. ఏమిటి అంటే ఫస్ట్ జరాయుజములు అంటాం. జరాయుజములు, జరాయుజములు అంటే గర్భం నుంచి పుట్టినటువంటి మనుషులు, జంతువులు, పశువులు అన్నమాట. మనుషులు, పశువులు వీళ్ళందరూ కూడా గర్భం ద్వారా జనించినటువంటివి, వీటికి జరాయుజములు అంటాం. ఇదంతా ఒక కేటగిరీ. రెండవ కేటగిరీ ఏంటంటే అండజములు. అండజములు అంటే ఏంటి? గుడ్డు, ఎగ్ అంటారు సార్, అండం అంటే గుడ్డు వలన, అంటే ఆ యొక్క ఎగ్లో నుంచి పుట్టినటువంటి అనమాట. కొన్ని పక్షులు ఇవన్నీ కూడా ఎగ్ నుంచి వస్తాయి. వీటన్నిటిని కూడా అండజములు అంటాం, రెండో కేటగిరీ. మూడో కేటగిరీ ఏంటంటే స్వేదజములు. స్వేదజములు అంటే చెమట వల్ల పుడతాయిట, చెమట నుంచి పుడతాయి, స్వెట్టింగ్. స్వేదజములు అంటే ఈ పేలు ఇవన్నీ ఉన్నాయి చూసారా, మాయిశ్చర్ నుంచి పుట్టేటువంటివి కూడా అన్నీ కలిపి అందులో చెమట నుంచి పుడతాయి అన్నమాట. స్వేదం అంటే వాటర్, తేమ, తేమ నుంచి పుట్టేవి స్వేదజములు. మూడవది. నాలుగో విభాగం ఏంటంటే ఉద్భిజ్యములు. ఉద్భిజ్యములు అంటే భూమిని తీల్చుకొని ఛేదించి బయటకు వచ్చేటటువంటివి. భూమిని ఛేదించి ఏవి? చెట్లు, ఈ పొదలు ఇవన్నీ ఉన్నాయి కదా, చెట్లన్నీ కూడా భూమిలోంచి తీగలు, లతలు ఇవన్నీ. తరు గుల్మాలు అంటారు, అర్థమైన తెలుగులు చెప్తే అర్థం కాదని చెప్పి. తరు అంటే చెట్టు, గుల్మం అంటే ష్రబ్స్, చిన్న చిన్న స్మాల్ స్మాల్ ట్రీస్ అన్నమాట. తరు గుల్మాలు అంటారు, అంటే సాహిత్యంలో వస్తాయి ఇవన్నీ. సో ఇవన్నీ ఉద్భిజాలు అంటారు. వీటన్నిటినీ కూడా చూస్తున్నాను అన్నారు. వీళ్ళందరూ కూడా జీవరాశులే. కాబట్టి మనం ఏ జాతికి వస్తామంటే జరాయుజముల కిందకి వస్తాం. ఇంత ఎసైడ్ పాయింట్ తెలుసుంటే మంచిది. దీన్నే స్థావర జంగమం అంటారు. మొత్తం కలిపి ఏమంటారని తెలుసా? ఒక పేరు. ఈ నాలుగు రకాలైన జీవరాశులకి స్థావర జంగమములు ఉన్నారు. కదిలేవి, కదలనటువంటివి, మొత్తం అన్ని చూస్తున్నాను అన్నారు. భూత విశేష సంఘాన్ అంటే అదే అర్థం. సంఘాన్ అంటే ఏంటి? సమూహం. విశేషమైనటువంటి, ఈ విధంగా విశేషంగా పుట్టినటువంటి భూత ప్రాణులను బ్రహ్మాండ మీశం కమలాసనస్థం. ఈ యొక్క జీవరాశులనే కాదు, ఈ సృష్టిని చేసేటటువంటి బ్రహ్మ ఉన్నాడే, ఆ బ్రహ్మాన్ని కూడా చూస్తున్నాను అన్నారు. హిరణ్య గర్భ అంటాం ఆ బ్రహ్మమునే, హిరణ్య గర్భం అంటాం. ఎక్కడ ఉంటాడు? ఒక రకంగా అర్థం చేసుకోవాలంటే ఈశం అంటే ఈ సృష్టికి ప్రభువు. కమలాసనస్థం, కమలంలో కూర్చున్నటువంటి బ్రహ్మ ఎక్కడ కూర్చుంటాడు? విష్ణుమూర్తి బొడ్డులో నుంచి కమలం వస్తే ఆ కమలంలో కూర్చొని ఉంటాడు. కమలాసనస్థం ఈశం బ్రహ్మాండం పశ్యామి. ఈ లోకమే కాదు, పైలోకంలో ఉన్నటువంటి ఆ హిరణ్య గర్భుని ఆ బ్రహ్మాజీ అంటారు. బ్రహ్మము నాలుగు తలల బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మాన్ని కూడా చూస్తున్నాను అని. పరమార్థ ప్రభ అని ఒక వ్యాఖ్యానకర్త రాస్తారు. దీనికి మూడు రకాలుగా రాస్తారు. బ్రహ్మాండం అంటే చతుర్ముఖ బ్రహ్మ, నాలుగు తలల బ్రహ్మ, సృష్టికర్త. ఈశం అంటే ఇక్కడ బ్రహ్మాండ మీశం అని ఇచ్చారు. మీశం ఈశం అని అనుకోవాకండి. మీశం అంటే బ్రహ్మాండం ప్లస్ ఈశం అని చదవాలి. అయితే ఏమవుతుంది? బ్రహ్మాండ మీశం అవుతుంది. బ్రహ్మాండం ప్లస్ ఈశం. ఈశం అంటే లయకర్త, శివుడుగా ఆయన వర్ణిస్తాడు. కమలాసనస్థం అంటే కమల అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవితో ఆమె ఆసనంలో కూర్చున్నటువంటి ఆసనస్థం అంటే ఏంటి? గరుడుణ్ణి ఆసనంగా పెట్టుకొని కమల లక్ష్మీదేవి సమేతుడైనటువంటి విష్ణుమూర్తిని స్థితికర్త, వీళ్ళందరినీ చూస్తున్నాను అని అర్థం అని చెప్పి పరమార్థ ప్రభని ఒక వ్యాఖ్యానకర్త రాస్తారు. కమలాసనస్థం అంతేకాదు సర్వాన్ ఋషీన్ చ, అందరి ఋషులను, సప్త ఋషులు, ఎంతో మంది ఋషులున్నారు. మనంతా ఋషి పరంపర కదా, అందరిని ఋషి పరంపరని ఉరగాన్ అంటే పొట్టతో పాకేటటువంటివి. ఉరగం అంటే ఏమిటి? పొట్టతో. ఉరగ అంటే పొట్ట. పాములన్నీ పొట్టతో పాకుతాయి కదా. అంటే నాగలోకాన్ని కూడా చూస్తున్నాడు. నాగలోకంలో వాసుకి సర్పం ఇవన్నీ కూడా ఉరగాన్ ఈ యొక్క సర్ప జాతిని మొత్తాన్ని కూడా చూస్తున్నాడు. దివ్యాన్ దివ్యమైనటువంటి అని మామూలు పాములు కాదు దివ్యమైనటువంటి వాటిని కూడా అతల వితల సుతల పాతాల తలాదల రసాతల అక్కడ ఇక్కడ పైన అప్పర్ లోకాస్ భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోక వీళ్ళందరూ అక్కడ కదా ఉంటారు. బ్రహ్మలోకం అవన్నీ చూస్తున్నాడట. ఇక్కడ ఆ యొక్క పరమాత్ముడిలో అంతా చూస్తున్నాడు. 17-16 శ్లోకంలో ఏం చెప్తున్నారు? అనేక బాహూధర వక్త్ర నేత్రం. అనేక బాహువులు అన్ని అనేకమైనటువంటి బాహువులు అంటే చేతులు భుజాలు. వక్త్ర నేత్రం, వక్త్రం అంటే ముఖాలు, నోళ్ళు, నోరు అంటాం. వక్త్రం అంటే నోరు, అది ముఖం. అనేక ముఖాలు చూస్తున్నాను అనేది. అనేక ముఖాలు ఎలా చూస్తారు? చూడగలడు. ఎందుకంటే కృష్ణ పరమాత్ముడు ఆ ప్రసాదించాడు కదా శక్తిని, చూడగలడు. నేత్రం అంటే కళ్ళు. మనందరి కళ్ళు చూస్తున్నాడు అర్జునుడు. మనందరి ముఖాలు చూస్తున్నాడు. మనందరం అంటే ఏమిటి? హోల్ కాస్మాస్. ఏమండి ఇది సాధ్యమయ్యే పనేనా అంటే, సాధ్యం అని చెప్తున్నారు, మీకు సాధ్యమవుతుంది. పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం. సర్వత అనంత రూపం. అనంత రూపం అంటే అంతం లేనటువంటి రూపం నీది అని. ఇప్పుడు మనందరికీ అంతం ఉంది కదండి, బౌండరీస్ కనపడుతున్నాయి కదా. ఆ కుర్చీలో కూర్చుంది అంతవరకే కదా మనది అంత రూపం. మంది పరమాత్ముడు అంత రూపం కాదు. ఇప్పుడు మనం ఈ యొక్క హాల్ కట్టితే ఈ ఆకాశం ఉంది కదా ఇందులో, ఇది లిమిటెడ్. కానీ ఆకాశానికి అంతం ఉందా? అసలు అంతమే లేదు. ఆకాశానికి అంతం లేకపోతే ఆకాశాన్ని సృష్టించినటువంటి పరమాత్ముడికి ఏం అంతం ఉంటుందండి కదా. పిల్లవాడికి అంత శక్తి ఉంటే పిల్లవాడిని కన్నా తండ్రికి ఎంత శక్తి ఉండాలి అంటారు కదా. అదేవిధంగా అనంత సర్వత అనంత రూపం, అనంతమైనటువంటి అంతము లేనటువంటి అంటే లిమిట్లెస్ అని అర్థం. లిమిట్లెస్ అని అర్థం. సర్వత అంటే ఏంటండి? అంతటా వ్యాపించినటువంటి అని అర్థం. సర్వత అండ్ ఆల్ డైరెక్షన్స్. మనం మామూలు స్వరూపం అయితే మనిషి అయితే అంతటా వ్యాపించలేడు, సర్వత వ్యాపించలేడు. ఇండియాలో ఉంటే అమెరికాలో ఉన్నాడు, అమెరికాలో ఉంటే ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఆస్ట్రేలియా టీనగర్లో ఉంటే మైలాపూర్లో ఉన్నాం, మైలాపూర్లో ఉంటే చెన్నై నగర్లో ఉన్నాం. మనం సర్వత కాదు కదా, అల్పత. మనం కొంచెం వ్యాపించి ఉన్నాం. ఏం మనలో ఉన్న అహంకారం పోగొట్టడానికి ఇదంతా. మనిషి అహంకారం ఎంత అంటే ఆ అహంకారమే మనిషిని తన స్వరూపాన్ని తెలుసుకోకుండా చేస్తున్నది కనుక ఆ అహంకారం పోవాలి అంటే నీకంటే ఉన్నతమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, మహోన్నతమైనటువంటిది ఏది ఉన్నదో అది నువ్వు కనుక తెలుసుకుంటే నీలో అహంకారం పోతుంది. అహంకారం పోయినప్పుడేమవుతుందంటే నీ నిజస్వరూపం నీకు తెలుస్తుంది. తెలుస్తుందంటే ఎలా తెలుస్తుంది? సోమవారం సోమవారం క్లాసుకు వెళితే గురువు చెప్పేది అర్థమవుతుంది అని అర్థం. అదే అహంకారంతో కూర్చొని వింటున్నాం అనుకోండి, వినరు అసలు, రారు ముందు క్లాస్కి. అతిగా అహంకారం ఉన్నవాడు ఏమొస్తారండి క్లాస్కి? వచ్చినా అర్థమవుతుందా? అందుకని వినయ సంపన్నులు మాత్రమే వస్తారు. ఆ వినయ సంపన్నుల్లో అతి వినయ సంపన్నుడికి శీఘ్రంగా వస్తుంది, కొంచెం వినయం ఉంటే లేటుగా వస్తుంది, అంతే తేడా. ఎందుకంటే కాస్త విన్న తర్వాత వినయం వచ్చేస్తుంది. మిమ్మల్ని చెప్పలేదండి, లోకల్లో చెప్తున్నాను. నాట్ పాయింటింగ్ అవుట్ ఎనీబడీ హియర్. అందుకని ఈ యొక్క శివమాన శివస్తోత్రం రుద్రంలో ఇవన్నీ కూడా పీఠం యస్య ధరిత్రి అని ఆ అంత విశ్వరూపం వర్ణన ఉంటుంది. అక్కడ కూడా పాతాళం నుంచి ఇక్కడ దాకా శివుడి స్వరూపము. భూపాదో యస్య నాభి అని చెప్పి విష్ణు సహస్రనామంలో శ్లోకం. ఆ పరమాత్ముడిని విశ్వరూపంగా వర్ణిస్తారనమాట అందులో. మనం చదివే స్తోత్రాలన్నీ అందులోనే ఇదంతా ఉంది అందులో. రుద్రం అంటే ఏమి లేదు, విశ్వరూపం. రుద్రం అంటే విశ్వరూపమే. విష్ణు సహస్రనామం అంటే విశ్వరూపమే, అందుకని విశ్వంతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అనంత రూపం అంటే అది అర్థం. నా అంతం, నా మధ్యం, నా పునః ఆదిం. తవ ఆదిం అంటే నీకు మొదలు, ఆది అంటే మొదలు, మధ్యం అంటే మధ్య, మధ్య అంటే ఏమిటి, కాల నిర్ణయం అంశం. నీకు పుట్టుక, పుట్టడం అనేటువంటిది మొదలనేటువంటిది, మధ్యలో ఉండడం అనేటువంటిది, పోవడం అనేటువంటిది లేదు. యు ఆర్ ఆల్వేస్ దేర్. నా అంతం, నా మధ్యం, నా పునః, నా ఆదించే అంటే మొదలు చివర లేనటువంటివి. మొదలు చివర లేని వాళ్ళకి మధ్య ఉంటుందా? ఉండదు కదా. అందుకని ఒక భక్తుడు ఒక శ్లోకం రాశాడు, నా అంతం, నా మధ్యం, నా పునః అని చెప్పగానే ఆ భక్తుడికి ఒక తన యొక్క భక్తిని తెలియజేయాలి ఈ పరమాత్ముడికి అని చెప్పి ఎలా తెలియజేశాడు తెలుసా? ఆ శ్లోకంలో సమాసాగా ఉంటుంది ఒక శ్లోకం. ఆ భక్తుడు చెప్పాడు, ఆది మధ్యాంతరహితం, ఆ పరమాత్ముని వర్ణిస్తున్నాడు, ఆది మధ్యాంతరహితం, నీకు మొదలు లేదు, చివరా లేదు. లేదు అంటే దేని వలె అంటే కంపేర్ చేయాలి కదా. నువ్వు మొదలు చివర లేనివాడివి. ఎలాగంటే ఎలాగంటే చెప్తాడు, దశాహీనం పురాతనం. నీకు ఒక ఫామ్ అంటూ లేదు. దశ అంటే ఏమిటి? దిక్కులు అనమాట. దశ అంటే రాహుదశ, కేతుదశ, ఇట్లాంటి దశలన్నీ లేవు. అంటే మనం తెలుగులో అంటాం దాని దశ చూడు ఎట్లా ఉందో అంటాం, అంటే దాని స్టేటస్ అనమాట. దాని దశ ఎట్లా చూడండి, నా తల రాత అంటారు దశ అంటారు దాన్ని. దశాహీనం తెలుసుకుందా, పురాతనం. పురాతనం అంటే ఓల్డ్ అని అర్థం. అలా ఉంటావు నువ్వు. అద్వితీయం సెకండ్లెస్, అద్వితీయం అహం వందే, నేను నమస్కారం చేస్తున్నాను. నువ్వు నీలాంటి వాళ్ళు రెండో వాళ్ళు లేరు. ఒకటి, నువ్వు పురాతనుడివి, దశ లేనటువంటి వాడివి, ఎటువంటి దశ లేదు నీకు, అటువంటి నీకు నా నమస్కారం. ఎలా ఉంటావో తెలుసా, మద్వస్త్రం, నా యొక్క వస్త్రంతో సమానం. నా వస్త్రం కూడా, నేను కట్టుకున్న వస్త్రం, దానికి ఆది అంతం లేదు. అర్థం కాలే. మన అతను చాలా పాత ధోవతి కట్టుకున్నాడండి, పాత వస్త్రం కట్టుకున్నాడు. ఆ పాత తన యొక్క పేదరికాన్ని భగవంతుని ముందు చెప్పుకుంటున్నాడు. పేదరికాన్ని ఎలా చెప్పుకుంటున్నాడు, మద్వస్త్రం అంటే నా యొక్క వస్త్రం, నేను కట్టుకున్న వస్త్రం ఆది అంత రహితం, దానికి మొదలు చివర లేదు. అంటే అంత పురాతనమైంది. పురాతనం, పురాతన దశాహీనం, దశే పోయింది, కలరు పోయి ఫేడ్ అయిపోయింది. మద్వస్త్రం పురాతనం, దశహీనం, ఆది ఆది అంతరహితం. అంతేకాదు ఏం చెప్పాడు, అద్వితీయం, నాకు రెండో ధావతి కూడా లేదు, అద్వితీయం సెకండ్లెస్. భగవాన్ సెకండ్లెస్, నేను కూడా సెకండ్లెస్ ధావతి నాకు ఉన్నాడు, ఒకటే ఉంది పాపం. అద్వితీయం మద్వస్త్రం సదృశం హరేహే, నా వస్త్రంతో సమానంగా ఉన్నటువంటి ఏ హరి అయితే ఉంటాడో. ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటా, నా వస్త్రానికి సమానంగా ఏ హరి అయితే ఉన్నాడో ఆ హరికి నా నమస్కారములు. అహం వందే అన్నాడు. అహం వందే అంటే ఏమిటి, ఇప్పుడు అర్థమైందా? ఆది మధ్య రహితం, దానికి అన్ని చినిగిపోయి తిరుగులతో ఉంది అనమాట. దానికి మొదలు చివర ఎక్కడనే తెలియదు, పాపం అంత బీదవాడు. ఆది మధ్య రహితం, దశాహీనం, పురాతనం, అద్వితీయం, అహం వందే, మద్వస్త్రం సదృశం హరే. భక్తి కూడా ఇలా చెప్పుకుంటారు కొంతమంది మహానుభావులు, కవిత్వం వచ్చిన వాళ్ళు. మనకు శ్లోకమే రాదు చెప్పాలి అంటే, అంటే పన్ను అనమాట. ఇక్కడ భగవంతుని నిందిస్తూనే ఇంత భక్తి ఉన్న నాకే ఇంత దరిద్రం పెట్టావు నువ్వు అని చెప్పి భగవంతుణ్ణి ఇండైరెక్ట్ గా ప్రార్థించను అనమాట. రెండో ధోత లేదు కదా, నాకు వస్త్రం లేదు కదా, ఇంత బీదరికాన్నే నాకు ఇచ్చేది మరీను. అయినా కూడా వాళ్ళు భక్తిని కోల్పోలేదు. దరిద్ర ఉన్నప్పటికీ కూడా భక్తిని కోల్పోలేదు. చూసారా, ఆ దారిద్ర్యంలో కూడా ఆ భక్తి పెళ్ళుబికింది. అందుకని అది ఆ అంతం అంటే అది గుర్తుకొచ్చింది ఆ శ్లోకం. ఎందుకని ఐఎమ్ టెల్లింగ్ దట్ ఫన్ అన్నమాట. నా అంతం నా మధ్యం నా పునః ఆదిం, ఇవన్నీ కూడా పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. హే విశ్వేశ్వర, హే విశ్వరూప, రెండు సార్లు, ఒకటికి రెండు సార్లు సంబోధన. ఏమిటి? అతి ఆశ్చర్యంగా ఉన్నప్పుడు ఒకటికి రెండు సార్లు పిలుస్తా, అరే అరే రే అంటాం. చూడండి మనం పిలిచేటప్పుడు కూడా అరే అంటే నాకు చాలు కదా, అరే రే అంటాం. ఒక్కొక్కసారి అర్జెంట్ అనమాట, యు వాంట్ టు కాల్ ద పర్సన్, రెండు సార్లు సంబోధిస్తాం వెంట వెంటనే. అదే విధంగా ఒక వ్యాఖ్యానకర్త రాస్తారనమాట, విశ్వేశ్వర అంటే చాలు కదా, విశ్వరూప ఎందుకు, విశ్వేశ్వర అంటే విశ్వానికి ఈశ్వరుడు. మళ్ళీ వెంటనే విశ్వరూప, హే విశ్వరూప, హే విశ్వేశ్వర, పశ్యామి, నేను నిన్ను చూస్తున్నాను. ఇంతవరకు పోయినవా, పోయినసారి క్లాస్లో చూసాం, మళ్ళీ చాలా లాంగ్ గ్యాప్. 17వ శ్లోకం.
కిరీటినం గదినం చెట్టినం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతాత్. దీప్తానలార్కద్యుతిమప్రమేయం
అర్జునుడు విశ్వరూపాన్ని వర్ణన్ని ముందు చెప్తున్నాడు. ఇంకా వర్ణించి ఏమని, కిరీటినం గదినం త్వాం కిరీటినం, నిన్ను, త్వాం అంటే నిన్ను, త్వాం పశ్యామి, పశ్యామి అనేది మూడో లైన్లో ఉంది, త్వాం పశ్యామి, నిన్ను చూస్తున్నాను నేను అని అర్థం. ఎటువంటి నిన్ను? కిరీటినం, కిరీటమును ధరించినటువంటి. కిరీటం యస్య అస్తి ఇది కిరీటి. తం కిరీటినం గదినం, గద యస్య విద్యతే అంటే ఎవరి చేతిలోనైతే గద ఉన్నదో అటువంటి నిన్ను. ఇతి గది తం గదినం చక్రిణం, కిరీటాన్ని ధరించినటువంటి, గదను ధరించినటువంటి, చక్రాన్ని ధరించినటువంటి, సుదర్శన చక్రాన్ని ధరించినటువంటి చక్రం అస్య అస్తి ఇది చక్రి తం చక్రిణం. చక్రాన్ని చేతిలో ధరించినటువంటి అటువంటి నిన్ను, అంతేకాదు సర్వత దీప్తిమంతం తేజోరాశి, సర్వత అంతటా దీప్తిమంతం ప్రకాశిస్తున్నటువంటి, కన్నులు చెదిరిపోయే రూపం, మిరుమిట్లు గొలిపే రూపం అది ప్రకాశం. దీప్తిమంతం అంటే ప్రకాశం. తేజోరాశిం, సూర్యప్రకాశమే 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉందిట చెప్తారు వాళ్ళు, నన్ను చూడలేదులేండి నాకు తెలియదు. 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉందంటే సూర్యరాశి కన్నులు ఏ డైరెక్ట్ చూడవాకు అంటారు. 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నదే చూడలేకపోతే, అంటే సూర్యుడికి ఎంత ప్రకాశం ఉండి ఉండాలి, అంతటి సూర్యుడిలాగా నువ్వు ప్రకాశిస్తున్నావు, 1000 సూర్యుల సమానం నువ్వన్నా. 1000 సూర్యుల సమానాన్ని కలిగినటువంటి ఆ పరమాత్ముణ్ణి అర్జునుడు ఈ కళ్ళతో చూడగలడా, మామూలు కళ్ళతో? దాన్ని బట్టి తెలుస్తుంది కదా మనకు, అది మామూలు కళ్ళతో చూస్తే విశ్వరూపం కాదని అర్థమైందా. దీప్తిమంతం, దీపావళికి మతాములు కాకరపోతలు కాలిస్తేనే కళ్ళు మూసుకుంటాం మనం, మన కళ్ళ పీపుల్ హ్యాస్ టు అడ్జస్ట్. మనిషి ఏదో గొప్పవాడు అనుకుంటుంటాడు, ఈ కళ్ళకున్నంత లిమిటేషన్ మరి దేనికి లేదు. యు కెనాట్ బి లైట్ లో నుంచి లైట్ కు వస్తే చూడలేం కళ్ళు. అందుకని ఇలా చూడగలుగుతున్నాడంటే ఆ యొక్క అంతర దైవిక చక్షు అది, దానివల్ల చూడగలుగుతున్నాడు. అది దీప్తిమంతం తేజో రాశిం. రాశి అంటే సమూహం, అన్ని ప్రకాశమైనటువంటి ఏవైతే ఉన్నాయో లూమినరీస్ అన్ని, నక్షత్రాలు ఈ ప్రకాశించేటటువంటి ఉన్నాయన్నాయో ఇవన్నీ కలిసి ఒక సమూహంగా ఒక తోట వేస్తే ఎంత ప్రకాశం ఉంటుంది? ఒక్కటే చూడలేము. అన్ని కలిపితే ఇంతే కళ్ళు మూసుకోవాలి. తేజో రాశిం అంటే ప్రకాశ సమూహాన్ని, ఏదైతే ప్రకాశిస్తున్నదో దాని యొక్క ప్రకాశాన్ని, ఆ ప్రకాశం యొక్క సమూహాన్ని నేను చూస్తున్నాను. తర్వాత దుర్నిరీక్షం సమంతాత్, నాలుగో లైన్ చూడండి. దీప్త అనల అర్క ద్యుతిం, దీప్తం అంటే ప్రకాశిస్తున్నటువంటి అంటే రేడియన్స్ అంటారు. దిగ్భ్రమ కలిగేటటువంటిది జ్వాజ్వల్యమానమైనటువంటిది అంటారు తెలుగులో చెప్పాలి. జ్వాజ్వల్యం అంటే ఏమిటి, ఇంకా అది మెరిసిపోతూ ఉంటుంది అన్నమాట, అది దీప్తం అంటే. దీప్తం ఎవరిలాగా అంటే అనల అర్క అన్నారు. అనల అంటే నిప్పు, బ్లేజింగ్ ఫైర్ అంటాం. ఆ మండుతున్నటువంటి అగ్ని దాని ప్రకాశం ఎంత, అది అనలం అంటే. ఎందుకు అగ్నికి అనలం అని పేరు వచ్చింది చెప్పాను గుర్తుందా? ఆహుతి వేస్తూ ఉంటే ఇంకా పైకి వస్తూ ఉంటుంది, చాలు చాలు అని చెప్పి అనదు. అలం బుద్ధి నాస్తి అంటే అలం అంటే చాలు, ఇనఫ్. ఈ నిప్పు ఏం చేస్తుంది, మనం పోస్తున్న కొద్దీ ఇంకా పైకి వస్తూ ఉంటుంది, చాలు అని చెప్పి అనదు కదా, అందుకని అనలం అని పేరు నిప్పుకి. అగ్నికి అనలం. అర్కం అంటే సూర్యప్రకాశం, అర్క అంటే సూర్యుడు. బ్లేజింగ్ సన్, బ్లేజింగ్ ఫైర్. ఎండాకాలంలో ఏప్రిల్ మే మంత్లో ఎక్కడ ఎట్లా ఉంటాడు సూర్యుడు? మెడ్రాస్లో కాదండి, రాజస్థాన్ వెళ్ళి చూడండి, రామగుండం వెళ్ళాలి. రామగుండం అంటే ఆంధ్రప్రదేశ్లో, రాజస్థాన్ వెళితే తెలుస్తుంది అసలు సూర్యుడు అంటే ఏమిటి, ఆయన ప్రభావం. మనం ఏం చేస్తాం, మద్రాసు నుంచే పోయి ఊటీలో కూర్చుంటాం మనం, మనకేం తెలుస్తుంది ఎండ వేడి. అందుకని బ్లేజింగ్ సన్ అన్నారు, బ్లేజింగ్ ఫైర్, బ్లేజింగ్ సన్, ప్రకాశమైనటువంటి అటువంటి సూర్యుడు ప్రకాశంతో సమానంగా ఉన్నది నీ తేజస్సు, అటువంటి అగ్నికి సమానంగా ఉన్నది నీ తేజస్సు. అందువల్ల ఏమిటి అన్నారు, దుర్నిరీక్షం. ఈక్షం అంటే చూడటం, దుర్నిరీక్షం అంటే వెరీ డిఫికల్ట్ టు సీ అని అర్థం, చాలా కష్టం, బ్లైండనింగ్ అని అర్థం, నన్ను కళ్ళు చూడలేకపోతున్నాయి అని అర్థం. ఏ కాంతి ఎక్కువగా ఉంది ఆ పాప అంటాం చూసారా మనం, అంటే ఏమిటి, నా కళ్ళని చీకటి కమ్మేటట్లు చేస్తున్నాయి అని అర్థం. అది దుర్నిరీక్షం అంటే చూడలేకపోవడం అనమాట. ఎందువల్ల చూడలేకపోతున్నాడు, అతిగా ఉన్నటువంటి ప్రకాశం వల్ల. దుర్నిరీక్షం చూడడం కష్టం. దుఃఖేన నిరీక్షం, నిరీక్ష దుర్నిరీక్ష తం దుర్నిరీక్షం, బ్లైండింగ్ అన్నాడు అంటే కళ్ళు మిరుమిట్లు కలిపేటటువంటి, కన్ను కప్పేటటువంటి ప్రకాశం అది. అక్కడ చెప్పిన తర్వాత మళ్ళీ వెంటనే అప్రమేయం అన్నారు. అప్రమేయం అంటే ఏమిటి, అపరిచ్ఛిన్న అని అర్థం, పరిచ్ఛిన్నం కానటువంటిది. అప్రమేయం అంటే నిన్ను ఇమ్మెషరబుల్ అంటే నిన్ను ఇంత ఉన్నది ప్రకాశం, నీ ప్రకాశం ఇంత అని యూ కెనాట్ మెజర్ అనమాట. ఎంత ప్రకాశం అంటే ఎంత ప్రకాశమా, వర్ణన చేయలేమండి, అది అప్రమేయం అంటే. ఆ ఒక అర్థంలో చెప్పచ్చు. అంతేకాకుండా నీ యొక్క ప్రకాశానికి పరిచ్ఛిన్నత లేదు, నాశం లేదు అని చెప్పచ్చు. అంతేకాకుండా అప్రమేయం అంటే, ప్రమేయం అంటే ఆబ్జెక్ట్, దీన్ని ప్రమేయం అంటాం. అప్రమేయం నీ యొక్క ప్రకాశం, నీ తేజస్సు, నీ యొక్క జ్వాజ్వల్యం అనేటువంటి ఈ తేజో స్వరూపం అన్నదే ఒక వస్తువుని చూసినట్టుగా చూడలేము అన్నాడు, అది అర్థం. అప్రమేయం, నా ప్రమేయం అప్రమేయం, ఒక వస్తువును చూసినట్టుగా చూడలేమయ్యా అంత ప్రకాశం నీకు అని. అంటే చెప్పడానికి మాటలు చాలక మాట్లాడుతున్నాడు అర్జునుడు, అంత గొప్పగా ఉంది ఆ విశ్వరూపం అని. తర్వాత శ్లోకం 18వ శ్లోకం.
త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మ గోప్తాం సనాతన స్వం పురుషో మతో మే.
అంతేకాకుండా నీ యొక్క ఉన్నతమైనటువంటి గొప్పదైనటువంటి రూపం ఎలా ఉంది అంటే, త్వం నీవు పరమం అక్షరం, పరమం అనేటువంటిది విశేషణం, అడ్జెక్టివ్ అన్నమాట, అక్షరానికి విశేషణం. అక్షరం అంటే ఏమిటి? ఆల్ఫాబెట్స్ అనకూడదు. అక్షరం అంటే మన తెలుగులో అక్షరమాల అంటే అందుసారి 56 అక్షరాలు తెలుగులో అక్షరమాల అంటాం, అది అక్షరమే. ఇక్కడ అక్షరం అంటే, ఆ అక్షరం అంటే ఓంకారం కూడా వస్తుంది, కానీ ఇక్కడ ఓంకారము కాదు, ఓంకారం అనే అక్షరము కాదు, మరి ఏమిటి అంటే. అందుకనే పరమ అనేటువంటిది అడ్జెక్టివ్ ఉపయోగించారు. అది కనుక చెప్పకపోతే పరమ అనేటువంటి అడ్జెక్టివ్ అంటే విశేషణం చెప్పకుండా అక్షరం చెప్తే ఓంకారం అయిపోతుంది. ఏ ఆల్ఫాబెట్ అయినా అవచ్చు, అచ్చులు హల్లులు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అక్షరాలే కదా. ఇక్కడ పరమం అని చెప్పడం వల్ల, పరమం అక్షరం అనడం వల్ల ఇంపెరిషబుల్ బ్రహ్మన్ అని అర్థం. క్షరం అంటే ఏమిటి? నాశం కలిగినటువంటి. నక్షరతి ఇది అక్షరం, నాశము లేనటువంటి. క్షరం అంటే పెరిషబుల్, దట్ విచ్ క్యాన్ పెరిష్. నక్షరతి ఆ దానికి నువ్వు నాశము లేనటువంటి వాడివి. అక్షరం పరమం అక్షరం అంటే అది అర్థం. పరమం అక్షరం. ఇంకొక కామెంటేటర్ ఏం చెప్తానంటే, అక్షరం అంటే ఏ ఉద్దేశంతో అర్జునుడు అక్షరం అని చెప్పాడంటే, శృతిలో వేదాల్లో ఉపనిషత్తులో చెప్పబడింది, బృహదారణ్యక ఉపనిషత్తులో ఏతస్యైవ అక్షరం గార్గీ అని యాజ్ఞవల్కుడు చెప్తాడు గార్గితో. ఈ బ్రహ్మ ఎవరనుకున్నావు? అక్షరం బ్రహ్మ. అండ్ ఏతద్వైతదక్షరం గార్గి, అద్వైతం అక్షరం బ్రహ్మ అని చెప్పి యాజ్ఞవల్కుల వారు గార్గితో చెప్తారు. అంటే ఏమిటి? ఆ అక్షరాన్ని చెప్తున్నారు ఇక్కడ అర్జునుడు చెప్పే అక్షరం, ఆ అక్షరం అని చెప్పి వ్యాఖ్యానకర్తలు. ఎన్ని భాష్యాలు ఉన్నాయో గీతాకి, రకరకాలైన భాష్యాలు రాశారు, అర్థం ఒక్కొక్క పదానికి వ్యాఖ్యానం రాశారు మహానుభావులు. మనం భగవద్గీత శ్లోకమే చదవడానికే మనం తల్ల కిందులు అవుతున్నాం. ఎంతమంది వ్యాఖ్యానం రాశారంటే ఇంకా అది మనం చదవడానికి ఒక జీతం చాలదు మనకు. అది తర్వాత అక్షరం అంటే ఏమిటి? అవ్యక్తాత్ పురుష పరః పురుషాన్న పరం కించిత్ సా కాష్టా సా పరాగతి అని చెప్పి కఠోపనిషత్తులో చూడబోతున్నాం మనం. కఠోపనిషత్తులో చెప్పబడింది ఏమని? అవ్యక్తాత్ పురుష పరః అంటే ఈ పురుష అనేటువంటి అక్షరం అనేటువంటిది అన్నిటికంటే అతీతమైనటువంటిది. ఆ అక్షరం గురించి చెప్తున్నారు. అంతేకాదు ఇక్కడ వేదితవ్యం అనే మాట కూడా వస్తుంది. వేదితవ్యం అంటే ఏమిటి? అది కూడా ఉపనిషత్తుకి సంబంధించిందే. అక్షరం బ్రహ్మని తెలుసుకోవలసిందే. నా వేదితవ్యం అంటే ఏంటి? తెలుసుకోవడం. ఏమండి, ఓంకారాన్ని కానీ మామూలు స్వరూపాన్ని కానీ తెలుసుకోవలసినది కాదు, చూడవలసినది. దానికి రూపం ఉంటే చూడవలసినది, రూపం లేని దాన్ని తెలుసుకోవాలి. అది వేదితవ్యం. అక్షరం పరమం అక్షరం వేదితవ్యం. ఇంత రాస్తారు కామెంటేటర్. ఇదంతా చెప్పకుండా కూడా వెళ్ళచ్చు, కథలాగా చెప్పచ్చు, బట్ మీరంతా వేదాంతిక్స్ తీవ్ర ముముక్షులు కదా, వేదాంతిక్ స్టూడెంట్స్ అని చెప్పి కొంచెం డీప్ గా చెప్పాలి కదా. అందుకని భాష్యకారులు ఏం రాస్తారు అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఏమిటంటే ఆత్మా స విజ్ఞేయ అని, ఆ అక్షరం బ్రహ్మ ఆత్మస్వరూపం, స విజ్ఞేయ అని చెప్పబట్టి వేదితవ్యం అన్నాడు కృష్ణ పరమాత్మ ఇక్కడ అర్జునుడు. ఈ యొక్క నీ స్వరూపం అక్షర స్వరూపం నీవు తెలుసుకోవలసిన విషయం అన్నాడు. ఎలా తెలుసుకుంటావు అంటే గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి, శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా. ఇది సప్లై అనమాట, మనం సప్లై చేసుకోవాలి. నేను ఇంట్లో కూర్చుంటే తెలుస్తుందా ఏంటి తెలీదు. తమ అస్య విశ్వస్య పరం నిధానం, నీవు అక్షర పరమ అక్షర స్వరూపుడివి, నిన్ను తెలుసుకోవాలి ఎవరైనా సరే. వేదితవ్యం అంటే జ్ఞాతవ్యం, ముముక్షుల చేత తెలుసుకోబడవలసిన అక్షర స్వరూపుడివి నువ్వు అన్నారు. ముముక్షుల చేత అంటే ఏమిటి? మళ్ళీ మొదటికి వస్తుంటాం పాఠం అప్పుడప్పుడు. ముముక్షుల చేత అంటే ఎవరైతే దుఃఖాన్నించి బయటపడాలని కోరుకుంటారో వాళ్ళు ముముక్షువులు. ఆ ముముక్షుల చేత ఈ అక్షర స్వరూపాన్ని తెలుసుకోవలసి ఉంటుంది అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు విశ్వరూపం చూస్తూ. ఏమంటే విశ్వరూపానికి నిర్గుణ బ్రహ్మానికి ఏంటి సంబంధం అంటే అదే సంబంధం. చెప్పిన తర్వాత రెండో లైన్ ఏం చెప్తున్నారు అర్జునుడు, ఈ అక్షర స్వరూపమే, ఈ నిర్గుణ బ్రహ్మమే ఈ యొక్క విశ్వం మొత్తానికి ఆధారం అన్నారు. అది కాన్షియస్నెస్ అంటే చైతన్యం అంటే. కొంచెం హై ఫిలాసఫీకి వెళ్తున్నాను, యు ఆల్సో హావ్ కమ్ అలాంగ్ విత్ మీ నౌ. ఓకే, అప్పుడప్పుడు అనుకోకండి స్వామిని అంత డ్రైగా చెప్తున్నారు క్లాస్ అని చెప్పి అనుకోకండి. ఎందుకంటే చిన్న చిన్నగా చెప్తూ ఉంటేనే మనకు అర్థమవుతుంది. లైట్గా వెళ్తూ ఉంటే మైండ్ ఇంటలెక్ట్ లైట్ అయిపోతూ ఉంటాయి. టఫ్ అయిన పోర్షన్ వింటూ ఉంటాయి కదా మనసుకి బుద్ధికి కొంచెం షార్ప్నెస్ వచ్చేది. అవునా కదా, నాతో ఏకీభవిస్తారు అనుకుంటా, ఏకీభవిస్తే కంటిన్యూ చేస్తా, లేకపోతే ఐ విల్ కమ్ డౌన్ సబ్జెక్ట్. త్వం అస్య విశ్వస్య, ఈ విశ్వమునకు, అస్య విశ్వస్య అంటే ఏంటి, ఈ విశ్వమునకు నువ్వు పరం నిధానం అంటే పరమోన్నతమైనటువంటి ఆధారం. నిధానం అంటే ఏమిటి, ఆధారం అని అర్థం. నిధానం అంటే ముందుగా ఉన్నటువంటి ఆధారం. ఇప్పుడు నేను కూర్చోడానికి ఎవరండి ఆధారం? డెస్క్, ఈ బెంచ్. ఈ బెంచ్కి ఎవరు ఆధారం? ఈ బిల్డింగ్. ఈ బిల్డింగ్కి ఎవరు ఆధారం? భూమి. భూమికి ఎవరు ఆధారం? నీరు. నీరుకు ఆధారం ఎవరు? అగ్ని. అగ్నికి ఆధారం ఎవరు? గాలి. గాలికి ఆధారం ఆకాశం. ఆకాశానికి ఆధారం బ్రహ్మ. ఆకాశానికి ఆధారం మాయ. మాయకు ఆధారం బ్రహ్మ. చూసారా, అది మూలాధారం. మూలాధార మూర్తి అని చెప్పి పాట కూడా ఉందిగా, అది పరమం నిధానం అంటే అది అర్థం. అద్భుతమైన ఒక్కొక్క మాట ఎంత వేదాంతం ఉందో చూడండి. అందులో పరమం నిధానం అంటే మా నాన్న నాకు ఆశ్రయం అండి, ఆయన నాకు సపోర్ట్ ఉంది. మీ నాన్నకి సపోర్ట్ ఎవరు రాదు? మా నాన్నకి సపోర్ట్ వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్నకి సపోర్ట్ ఎవరైనా. సపోర్ట్ అంటే ఏమిటి? సోర్స్. నిధీయతే అస్మిన్, దేనిలో అయితే అన్ని ఉంటాయో అది నిధానం అంటే. నిధానం అంటే పదం ఏమిటి? దేనిలో అయితే అస్మిన్ నిధీయతే అన్ని ఉంటాయో అది నిధానం. ఎందులో ఉంటాయండి అన్ని? ఆ అక్షర స్వరూపుడు ఆ బ్రహ్మం భగవంతుడిలో అన్నీ ఉన్నాయి. భగవంతుడిలో అన్నీ ఉన్నాయి. ఆకాశంలో ఇల్లుందా, ఇంటిలో ఆకాశం ఉందండి? అది చెప్తే అర్థమవుతుందని చెప్పి చెప్తున్నా. ఆకాశంలో ఇల్లుందా, ఇంటిలో ఆకాశం ఉందా? ఆకాశంలో ఇల్లున్నది అంతే అంటాం, కానీ ఇంటిలో ఆకాశం లేదు. ఇంటిలో ఆకాశం, ఆకాశంలో ఇల్లుంది కాబట్టి ఇంటిలో ఆకాశం ఉండి తీరుతుంది. అదే పరం నిధానం అంటే మూలాధారం. అంతటికి మొత్తం విశ్వానికి మూలాధారం. త్వం అవ్యయ, అవ్యయ అంటే వ్యయం లేనటువంటి, ఖర్చు కానటువంటి, కొంచెం కొంచెం తరిగిపోవడం అంటూ ఉండదు. కృష్ణ పరమాత్ముడైతే డిజపియర్ అయిపోతాడు, పుట్టుక మళ్ళీ నిర్యాణం, రాముని రావడం పోవడం ఇన్సిడెంటల్ పాయింట్. ఈ విశ్వరూపం అనేటువంటిది ఎవరు ఎవరికి ఎక్కడైనా చూపించారా ఇంతకు ముందు అనేటువంటి ప్రశ్న ఒక వ్యాఖ్యానకర్త రాస్తారు. ఈ విశ్వరూపం చూపించడం అనేటువంటిది కృష్ణ పరమాత్ముడు గోపికలకు చూపించాడని చెప్పి అంటారే కానీ నిజంగా గోపికలకు చూపించలేదు. పరమశివుడు రాముల వారికి చూపించాట విశ్వరూపం. పరమశివుడు రాముల వారికి విశ్వరూపం చూపించాడు అని చెప్పి మన పురాణాల్లో చెప్పబడింది, శివగీతలో చెప్పబడింది, శివగీతలో. అందుకని వెరీ రేర్ ఆపర్చునిటీ అన్నమాట. అందుకని అర్జునుడి ఫోటో కూడా ఎందుకు పెట్టుకుంటావు అంటే, ఎవరికి దొరకనటువంటి అవకాశం నీకు దొరికిందయ్యా అని చెప్పి అర్జునుడిని గొప్ప ఒక ఇన్సిడెంటల్ పాయింట్ సర్గతి. సో అవ్యయ అంటే వ్యయం లేనటువంటి. అంతేకాదు శాశ్వత ధర్మ గోప్త, శాశ్వతమైనటువంటి ఈ యొక్క వైదిక ధర్మాన్ని నువ్వు రక్షించేటువంటి వాడివి. నువ్వెవరు? చూసారా ముందు రెండు లైన్లను నిర్గుణ బ్రహ్మాన్ని గురించి చెప్పాడు, ఇక్కడికి రాగానే సగుణం గురించి చెప్తున్నాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎక్కడో విన్నట్లున్నదే శ్లోకం, ఘంటసాల గారు పాడారండి అంటారు. క్లాసులో చదివామని గుర్తుందా? ఎప్పుడో చదివినట్టు గుర్తు. ఓకే, అంటే ఏమిటి? ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడు ఆ ధర్మాన్ని రక్షించడానికి. ఏ ధర్మం అండి? వైదిక ధర్మం. ఎటువంటి వైదిక ధర్మం? కర్మయోగం, ఉపాసన ద్వారా. ఏ యోగం ద్వారా అయితే మనిషి బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడో ఆ యోగం, ఆ ధర్మం, ఆ వైదిక ధర్మాన్ని రక్షించడం కోసం. గుప్త అంటే గుప్పు ధాతు నుంచి వచ్చింది. గుప్పు అంటే రక్షించడం. గుప్త అంటే రక్షించేవాడివి. దేన్ని? ధర్మ గుప్త, వైదిక ధర్మాన్ని రక్షించేవాడు. ఎందుకండి? ఎప్పుడెప్పుడో దానికి హాని కలుగుతుందో అప్పుడప్పుడు వచ్చి ఆయన రక్షించాలి. అది ధర్మ గుప్త అంటే. ఇక్కడ ఎలా వచ్చి రక్షిస్తాడంటే ఎలాగైనా రావచ్చు. ఆయన అవతారం ఎప్పుడు ఏ రూపంలో, నిమిషంలో పుడతాడు ఒక్కొక్కసారి, రోజుల్లో పుడతాడు, క్షణంలో పుడతాడు, అవతారం తీసుకుంటాడు ఆయన. అలా వచ్చి ఒకసారి రక్షించమనండి మనల్ని అని మనకు కోరిక కలుగుతుంది. మనకు తెలియదు ఎప్పుడు ఏ రూపంలో భగవంతుడు వచ్చి ఆ వైదిక ధర్మాన్ని రక్షిస్తాడో అని. నేను ఇప్పుడు రక్షిస్తున్నట్లే ఇది కూడా. ఏ రూపంలో కాదు, ఎక్కడెక్కడైతే గురువు వైదిక ధర్మాన్ని గురించి చెప్తూ శాస్త్రాన్ని బోధిస్తుంటాడో అదల్లా భగవంతుడి కార్యమే. మీరు వినే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు? మీరు రక్షిస్తున్నారు వైదిక ధర్మాన్ని. ఇలా చెప్పకపోతే మీరేం చేస్తారు తెలుసా? ఆ పరమాత్ముడు ఎప్పుడు వస్తాడో, మళ్ళీ అవతారం తీసుకుంటాడో, తొందరగా అవతారం తీసుకుంటే బాగుండు అని అనుకుంటుంటాం మనం. మనకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు వైదిక ధర్మాన్ని రక్షించడం అంటే ఏమిటి? మనం వైదిక ధర్మాన్ని తెలుసుకొని దాన్ని అనుష్ఠానం చేస్తూ అది వింటూ ఉండే మీరు రక్షిస్తున్నారు, చెప్పేటటువంటి గురువు రక్షిస్తున్నాడు. ఎవరు వీళ్ళు? శిష్యుడు గురువు కాదు, పరమాత్ముడే ఆ శిష్యుల రూపంలో, గురువు రూపంలో ఉండి ఈ ధర్మాన్ని రక్షిస్తున్నాడు. వైదిక ధర్మాన్ని వినాలని మీరు వస్తున్నారు కదా, అంటే ఏమిటి? ప్రాక్టీస్, ఫస్ట్ లెర్న్ అన్నాడు, నో అన్నాడు, ఫస్ట్ తెలుసుకోవాలి. ప్రాక్టీస్ ప్రిజర్వ్ అండ్ ఇంకోటి ఏదో చెప్తాడు, పీపీపీ, ఫస్ట్ ప్రాక్టీస్ ప్రిజర్వ్ ప్రాపగేట్. మర్చిపోయినా చాలా, నేను క్లాస్లో చెప్తుంటాను అక్కడ యోగా క్లాస్. ప్రాపగేషన్ ఎట్లా చేస్తామంటే ప్రాపగేట్ చేసుకుని ప్రిజర్వ్ చేయాలి. ఇది ప్రిజర్వేషన్ అంటే, ఇది రక్షణ అంటే, ధర్మ గుప్త. అందుకని ఎవరైతే ఇటువంటి చేస్తారో, వినడానికి వస్తారో, శిష్యులందరికీ ఆరోగ్యం ఇస్తాడు, సర్వెంట్ని ఇస్తాడు, హౌస్ ఇస్తాడు, కార్ ఇస్తాడు, అన్ని ఇస్తాడు. కార్ కాకపోతే టూ వీలర్ ఇస్తాడు. అలాగే గురువుకి కూడా వస్త్రం అనే బేసిక్ నీడ్స్ అనమాట, ఆ భగవంతుడే తీసుకుంటాడు. అనన్యా చింతయంతో మాం ఏజనా పర్యుపాసతి. ఎవరైతే నా యొక్క నేను చెప్పినటువంటి ఈ వేదాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో, వింటూ ఉంటారో, వింటూ అనుష్ఠానం చేస్తూ దీన్ని ప్రచారంలో చేస్తూ ఉంటారో, వాళ్ళ యొక్క రక్షణ నేను తీసుకుంటాను అన్నాడు. అర్థమైందా? ఆ విధంగా అర్థం చేసుకోవాలి. లేకపోతే భజన చేస్తూ కూర్చొని ఆయన వస్తాడు ఎప్పుడో రక్షిస్తాడు, కలికి భగవాన్ వచ్చారు వచ్చారన్నారు. కలికి భగవాన్ వస్తూ ఉంటే టెర్రరిస్ట్ ఎక్కువైపోతున్నారు. కలికి భగవాన్ రావడం వల్ల టెర్రరిస్టులు పోరు, మిలిటెంట్లు పోరు. కలికి అవతారం, కలికి అవతారం పట్టుకొని జనాన్ని మాయ చేస్తున్నారు. అవతారం అంటే ఏం లేదు, ప్రతి చోట ఈ వేద ఘోష జరగాలి, వేద పారాయణం జరగాలి, వైదిక శాస్త్రాన్ని బోధన జరగాలి, వినేవాళ్ళు ఎక్కువ కావాలి. భజన పనులే కాకూడదు, భజనలో నుంచి ఇంకా ఉన్నతంగా వెళ్ళాలి. అది రక్షించడం అంటే. ఎటు నుంచో ఎటో వెళ్ళిపోయినా అది గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఏదో అవతారం కోసం ఎదురు చూస్తుంటారు అందరు. నువ్వే ఒక అవతారానివి, నువ్వు అవతారానివే కావా, ఏమిట్రా నీ అవతారం ఇట్లా ఉంది అంటారు. కాబట్టి మనం కూడా చిన్న చిన్న అవతారాలు. ఒక్కొక్క నీటి బుట్టు వేస్తేనే కదండి సముద్రం అవుతుంది కదా. కాబట్టి చిన్న చిన్న అవతారాలన్నీ రక్షిస్తూ ఉంటే ధర్మం మొత్తం రక్షింపబడుతుంది. ధర్మో రక్షితి రక్షిత అన్నారు. ధర్మాన్ని మనం రక్షిస్తూ ఉంటే, ధర్మాన్ని రక్షిస్తూ ఉంటే ఏమిటి, ఈ జగత్తు రక్షింపబడుతుంది. ఈ జగత్తును ఎవరు రక్షిస్తారు, పరమాత్ముడు రక్షిస్తాడు. కాబట్టి మనం ధర్మాన్ని రక్షిస్తే జగత్తు రక్షింపబడుతుంది, జగత్తు రక్షిస్తే జగత్తుని పరమాత్ముడు రక్షిస్తాడు. తెలుసుకోవాలి అది. ధర్మగోప్త శాశ్వత ధర్మగోప్త, శాశ్వతమైనటువంటి వాడివి నువ్వు. శాశ్వతంగా ఈ ధర్మాన్ని, ఈ ధర్మ శాశ్వతమైన ధర్మాన్ని నువ్వు శాశ్వతంగా ఉండేటట్లు చేస్తున్నావు. సనాతనం, సనాతనం అంటే నిత్యం అని అర్థం. నిత్యం పురుషః పూరయతి సర్వం, అంతటా వ్యాపించినటువంటి పురుషః. పటస్య పత్రస్య పుటే శయానం అన్నారు. ఎందుకని బాలకృష్ణుడు ఆ ఆకు మీద, రావి ఆకు మీద పడుకొని ఉంటాడు ఆ రూపంలో. ఏమిటి, ప్రళయంలో కూడా ఆయన రక్షిస్తున్నాడు అని చెప్పడానికి వటపత్ర సాయి. తర్వాత మే మతః, అంటే నేను ఈ విధంగా చూస్తున్నాను నిన్ను అన్నారు. ఐ కన్సిడర్ యు అని అర్థం. ఈ విధంగా ధర్మాన్ని రక్షించేవాడిగా అంటే నా చింతన అని అర్థం. మే మతః అంటే ఏమిటి, నా ఆలోచన అని అర్థం. సరే నీ మతం ఏందిరా అని అంటారు సరే. అసలు నీ, అసలు ఏమిటి నీ మతం అంటే ఏమిటి, నాట్ రిలీజియన్. మతం అంటే ఏమిటి, నీ ఆలోచన, నీ దృక్పథం. మను ధాతులో నుంచి వచ్చింది మతం అంటే ఏమిటి, నా ఆలోచన, నా దృక్పథం, నా యొక్క ఒపీనియన్ అని అర్థం. నా భావన, మై యాటిట్యూడ్ టువర్డ్స్ యూ అని. ఏమిటి నా యొక్క భావన, అక్షర స్వరూపుడివని శాశ్వత ధర్మగోప్తమని నా యొక్క భావన. ఐ కన్సిడర్ యూ అని అర్థం. మే మతః అది నాలెడ్జ్ అంటే. చూసారా, విశ్వరూపం చూపిస్తాగానే నమస్కారం అని చెప్పి వెళ్ళిపోకూడదు. చూపించినందుకు సార్థకత అనమాట అర్జునుడు చెప్తున్నాడు చూడండి. అది భగవంతుడికి సంతోషం, ఆనందం. అలా చెప్పగలిగితే ఎస్ యు ఆర్ మై బెస్ట్ స్టూడెంట్, కంటిన్యూ ది 12th చాప్టర్ అన్నాడు. లేకపోతే ఎందుకయ్యా నీకు చూపించి ఏం ప్రయోజనం అని అంటాడు కృష్ణ పరమాత్మ. స్టూడెంట్ ఎట్లాగే ఉండాలి, టీచర్ ఎట్లాగే ఉండాలి, ఒకరికొకరు పోటీ అన్నమాట. ఎవరు తక్కువ కాదు అన్నట్లుగా ఉండాలి. పురుషః అన్ని అంతా నిర్గుణాన్ని గురించి అనమాట చాలా వరకు. తర్వాత శ్లోకం
అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం.
అర్జునుడి యొక్క భావన ఏమిటి, ఈ సమస్త విశ్వం కూడా, ఈ విశ్వంలో ఉన్నటువంటి ఏదైతే లా ప్రిన్సిపుల్స్ అంటారు చూసారా, సూర్య భూమి ఆకర్షణ శక్తి, మ్యాగ్నెటిక్ ఆకర్షణ శక్తి, ఇవన్నీ కూడా ప్రిన్సిపుల్స్ అనమాట. ఫిజికల్ లాస్ అంటారు, LAWS, ఫిజికల్ లాస్, కెమికల్ లాస్, ఇవన్నీ కూడా మోరల్ వాల్యూ, మోరల్ లాస్ అంటారు అనమాట. ఈ యొక్క అంతా కూడా రక్షణ. దయానంద సరస్వతి స్వామీజీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఈశ్వర ఆర్డర్ అంటారు. ఆర్డర్ లో ఉందన్నమాట అంతా. నీళ్లు పైనుంచి కిందికే ప్రవహిస్తున్నాయి, కింది నుంచి పైకి పంపండి మోటార్ లేకుండా, అది లా. నీళ్లు ప్రవహించడం, నీరు ద్రవంగా ఉండడం, అదొక లా. భూమి ఆకరణ శక్తి లా, కళ్ళు ఆర్పడం ఇది ఒక లా. ఇవన్నీ ప్రిన్సిపుల్స్ అనమాట. ఇదంతా కూడా ఈ విశ్వం మొత్తాన్ని, ఈ లాస్ అన్నింటిని కూడా మెయింటైన్ చేసేది ఎవరంటే ప్లానెట్స్. ప్లానెట్స్ వచ్చి ఢీ కొట్టుకోకుండా అక్కడక్కడ ఉంటున్నాయి వాటి వాటి స్థానాల్లో. సముద్రం అక్కడే ఉంటుంది కదండి, ఇక్కడికి రావట్లేదు కదా. సునామీ అని చెప్పేది కొంచెం భయం వెళ్ళిపోతుంది కానీ ఆ సముద్రం గనక బావిలో కూడా చూడండి, నీరు మీ ఇంట్లో బావిలో ఎంత నీరు వచ్చి ఉంటుంది, అది ఆ భూమి స్థలం దాటి రాదు. చూసారా, బావి నీళ్లు ఇంత వర్షం వచ్చింది కాని పొంగి బయటికి రావచ్చుగా, రాదు. ఏమిటది? ఈశ్వర అంత నియంత్రణ అనమాట. అటువంటి నియంత్రణ ఎవరు చేస్తున్నారు? మీరా నేనా? ఇంత వర్షం కురిసింది కానీ ఎవరన్నా కురిపించగలరా? ఎవరు కురిపించలేదు. ఎక్కడి నుంచి వస్తుందండి ఈ నీళ్లు? అర్థం కావట్లేదు. పోల్ చాలు చాలు అంటున్నారు జనం. ఎక్కడ రిజర్వాయర్ బయలుపోతుందో నీళ్లు వస్తాయని భయపడుతున్నారు. దట్ ఈస్ లా, దట్ ఈస్ భగవాన్. అందుకని మనం అంతా భగవంతుడిగానే నమస్కారం చేస్తాం. చెప్పి అనాది మధ్య అనంతం వీర్యం, నీకు మొదలు చివర అంటే ఎటువంటి ఆది లేనటువంటి వీర్యం అంటే నీ యొక్క వేలర్ అంటారు, శక్తి అంటారు. ఆ శక్తి అనంతం, అనాది మధ్యం, అనాది అంటే మధ్య లేనటువంటిది, మొదలు లేనటువంటిది, చివర లేనటువంటిది నీ యొక్క శక్తి అని అర్థం. అనంత వాహుం శశి సూర్య నేత్రం, ఇంకా వర్ణన చేస్తున్నాడు మళ్ళీ ఆ యొక్క విశ్వరూపాన్ని. కంటిన్యూ చేస్తాం వచ్చే కదా క్లాస్ లో. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.